తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు. పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
ఓ రైతన్నా, వ్యవసాయంలో ఆధునిక సమాచారం కావాలా? అయితే మన చేను కబుర్లు విందాం. రైతు సోదరులకు నమస్కారం. నేటి చేను కబుర్లు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకుని వస్తుంది ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ కళాశాల అశ్వరావుపేటలో 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులం. నేటి అంశం యాసంగిలో పెసర మరియు మినుము సాగు పద్ధతులు. ఇందులో పాలు పంచుకుంటున్న విద్యార్థుల పేర్లు మరియు వారి పాత్రలు: కృష్ణగా పవన్, ఆద్యగా సౌమ్య, శశిగా హరీష్, వాళ్ళ ఫ్రెండ్గా వంశీ. తెలుగు రాష్ట్రాల్లో వేసవి పంటగా పండించే అపరాలలో ముఖ్యమైనవి ఈ పెసర, మినుము. అన్ని కాలాల్లోనూ అన్ని రకాల నేలల్లో సాగు చేసేందుకు వీలుగా ఉన్న ఈ అపరాల పంటలను రైతులు ఖరీఫ్, రబీ, వేసవి 3 కాలాల్లోనూ పండిస్తూ ఉంటారు. దాదాపు 60 నుండి 90 రోజుల్లో చేతికందే ఈ పంటలు తక్కువ పెట్టుబడితో రైతుకు ఆదాయాన్నివ్వడంతో పాటు భూసారాన్ని పెంపొందిస్తాయి. మాగాణుల్లో వరి పంట కోతల తర్వాత డిసెంబర్ జనవరి మాసాల్లో వేసవి పంటగా మెట్టలో అయితే 2 నుండి 3 నీటితడలతో జనవరి మొదలు నుండి ఫిబ్రవరి వరకు విత్తుకోవాల్సి ఉంటుంది. దాల్వా అనంతరం మార్చ్, ఏప్రిల్ మాసాల్లో విత్తుకుంటారు. అదేవిధంగా పచ్చి రొట్టె ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది. మరియు మొలకెత్తిన విత్తనాల్లో ఎక్కువ శాతం ఆస్కార్బిక్ ఆమ్లం, రైబోఫ్లావిక్ ఆమ్లం, థయామిన్ ఉండటం వల్ల ఇవి తింటకు కూడా మంచిది. ప్రస్తుతం ఈ మినుము పెసర పంట సాగుకు సన్నద్ధమవుతున్న రైతులకు కావాల్సిన సూచనలు మనం ఇప్పుడు సంభాషణ రూపంలో విందాం.
ఆధునిక పద్ధతులను పాటిస్తూ వ్యవసాయంలో అధిక దిగుబడులు ఎంతమంది సొంతం చేసుకోవడం లేదు? అవును, నాదొక ఆలోచన రా, మనం 3 కలిసి ఆధునిక పద్ధతిలో వ్యవసాయం ఎందుకు చేయకూడదు?
మరుసటి రోజున ఉదయాన్నే 3 మిత్రులు సంతోష్ దగ్గరికి చేరుకున్నారు. ఇప్పుడు ఆ 4 మధ్య జరిగే సంభాషణ విందాం.
ఈ మధ్య కాలంలో నువ్వు మినుము పెసర్లు వేసి బాగా పండిస్తున్నావంట కదరా సంతోష్.
అవునరా, బాగానే పండుతున్నాయి. కానీ ఇంతకీ మీరు వచ్చిన సంగతి ఏంటిరా?
ఏం లేదురా సంతోష్, నీలాగే మేం కూడా ఈసారి మినుము మరియు పెసర పంటల్ని వేద్దామనుకుంటున్నాము. దానికి నువ్వేమైనా సహాయం చేస్తావో వచ్చామరా నీ దగ్గరికి.
ఓ తప్పకుండా చేస్తానాద్య. పంట గురించి మీకు ఎలాంటి సూచనలు సలహాలు కావాలన్నా మీకు తోడుగా నేనున్నాగా, అడగండి.
సరేరా సంతోష్, మరి ఈ పెసర మినుము పంటల సాగుకు ఎలాంటి నీళ్లు అనుకూలంగా ఉంటాయిరా?
తేమను బట్టి ఉంచే అన్ని రకాల భూముల్లో సాగు చేసుకోవచ్చు. మినుము సాగుకు బరువైన నల్లరేగడి భూములు అత్యంత అనుకూలం. చౌడు నీళ్లు మరియు మురుగు నీరు నిలిచే నీళ్లు పనికిరావు.
అవునారా సంతోష్, మరి ఈ పెసర మినుము పంట సాగుకు అనుకూలమైన సమయం ఏందిరా?
వానాకాలంలో అయితే 15 నుండి 15 వరకు వేసుకోవాలి. అదే యాసంగిలో అయితే 15 సెప్టెంబర్ నుండి అక్టోబర్ వరకు వేసుకోవాలి. అదే వానాకాలం తర్వాత వరి తర్వాత వేసుకున్నట్లయితే 15 నవంబర్ నుండి డిసెంబర్ మొదటి వారం వరకు ఖమ్మం మరియు వరంగల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వేసుకుంటారు. అదే వేసవిలో వేసుకున్నట్లయితే 15 ఫిబ్రవరి నుండి మార్చి 15 వరకు వేసుకోవచ్చు.
కానీ సంతోష్, నేను విన్నదేంటంటే ఒక్కొక్క పంటకు ఒక్కొక్కలా విత్తనాలు తీసుకుంటారంట కదా, మరి ఈ పెసర మినుములకు ఎన్ని కిలోల విత్తనాలు కావాలి?
ఈ పెసర మినుము పంటల సాగుకు 6 నుండి 8 కిలోలు ఎకరానికి అవసరం ఉంటుంది. అలాగే వానాకాలం వరి తర్వాత వేసినట్లయితే 12 నుండి 14 కిలోలు ఎకరానికి కావాల్సి ఉంటుంది.
ఓహో అవునారా సంతోష్, మరి ఈ విత్తనాలకు విత్తన శుద్ధి ఏమైనా చేయాలారా?
ఆ చేయాలి కదరా. కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్ లేదా 5 గ్రాముల థయామిథాక్జోమ్ కలిపి విత్తన శుద్ధి చేసినట్లయితే 15 నుండి 20 రోజుల వరకు రసం పీల్చు పురుగుల నుండి రక్షించుకోవచ్చు. మొదటిసారి పంటను పొలంలో సాగు చేసినప్పుడు రైజోబియం కల్చర్ను పట్టించాలి. 200 గ్రాముల రైజోబియం కల్చరు ఎకరా విత్తనాలకు బాగా కలిపి నీళ్ళలో ఆరబెట్టి విత్తుకోవాలి. మొదట శిలీంద్రనాశనిక మందులతో శుద్ధి చేసి ఆరబెట్టిన తర్వాత రైజోబియంను విత్తనాలకు పట్టించాలి. ఎందుకంటే ఈ పంట నత్రజనిని స్థిరీకరిస్తుందని విన్నారా?
అవునారా సంతోష్, విత్తన శుద్ధి అయితే బాగానే చేశాం, కానీ విత్తేటప్పుడు ఎంత దూరంలో విత్తాలిరా మరి?
వానాకాలం మరియు యాసంగిలో సాళ్ళ పద్ధతిలో ఆరుతడి పంటగా విత్తినప్పుడు సాలు సాలుకు మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 10 సెంటీమీటర్ల దూరాన్ని పాటించాలరా. వేసవిలో ఆరుతడి పంటగా విత్తినప్పుడు సాలు సాలుకు మధ్య 22.5 సెంటీమీటర్లు ఉండేలా విత్తుకోవాలి.
సరేరా మరి సంతోష్, నువ్వు చెప్పుకున్నట్టే విత్తుకుంటాం, కానీ ఇలా అయితే ఎకరానికి ఎన్ని మొక్కలు వస్తాయి?
ఆరుతడి పంటగా వానాకాలం మరియు యాసంగిలో 1,33,300 ముక్కలు, అదే వేసవిలో అయితే 1,81,818 మొక్కలు వస్తాయి.
ఓహో అవునారా సంతోష్, సరే గాని ముచ్చటంతా బాగానే చెప్పావులే, గాని మరి విత్తనాలను ఎలా విత్తుకోవాలో కూడా చెప్పురా.
నాగలితో లేదా కల్టివేటర్తో ఒకసారి, ఆ తర్వాత గొర్రుతో 2 సార్లు మెత్తగా దున్ని చదును చేసి విత్తుటకు సిద్ధం చేయాలి. సాళ్ళ పద్ధతిలో నాగలి లేదా గొర్రుతో విత్తుకోవాలి. యాంత్రికంగా ట్రాక్టర్, కల్టివేటర్ లేదా సీడ్ డ్రిల్ కమ్ ఫర్టిలైజర్తో బోదెలు కాల్వల పద్ధతిలో కూడా విత్తుకోవచ్చు. వరిమాగానుల్లో వరి కోయడానికి 2 నుండి 3 రోజుల ముందుగా మినుము విత్తనాన్ని వెదజల్లుకోవాలి. భూమిలో ఉన్న తేమను ఉపయోగించుకుని గింజలు మొలకెత్తుతాయి.
అవును, కానీ ఈ పంటలను అంతర పంటలుగా వేసుకోవచ్చా సంతోష్?
ఆ వేసుకోవచ్చురా. పెసర మరియు కంది కలిపి 7:1 వరుసలలో వేసుకోవచ్చు. అదేవిధంగా పెసరతో పాటు పత్తిలో 2:1 లేదా 1:1 వరుసలలో వేసుకోవచ్చు. మళ్ళీ వరి తర్వాత పెసర మినుమును కూడా వేసుకోవచ్చు.
నేను విన్నదేంటంటే సేంద్రీయ ఎరువులు వాడడం వల్ల లాభాలు ఎక్కువ వస్తాయంటగా సంతోష్, మరి ఈ పంటల్లో ఏమన్నా వాడచ్చు అలా?
ఆ వాడచ్చు ఆద్య. చివరి దుక్కిలో ఎకరాకు 2 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి.
అలాగే గాని ఈ పంటల్లో జీవన ఎరువులు ఏమైనా వాడుకోవచ్చారా సంతోష్? మరి
ఆ జీవన ఎరువులు కూడా వాడుకోవచ్చురా. రైజోబియం కల్చర్ను విత్తనానికి పట్టించి ఉపయోగించవచ్చు. 10 మిల్లీలీటర్ల నీటిలో 10 గ్రాముల పంచదార లేదా బెల్లం లేదా గంజి పౌడర్ను కలిపి 10 నిమిషాలు మరగబెట్టి చల్లార్చవలను. చల్లార్చిన ద్రావణం 8 కిలోలు విత్తనాలపై చల్లి దానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ పొడిని బాగా కలియబెట్టి విత్తనం చుట్టూ ఒక పొర ఏర్పడేలా జాగ్రత్త వహించాలి. ఈ ప్రక్రియను పాలథిన్ సంచులను ఉపయోగించి చేసుకోవాలి. రైజోబియం పట్టించిన విత్తనాన్ని నీళ్ళలో ఆరబెట్టి విత్తుకోవాలి. ఎకరాకు 2 కిలోల పాస్పో బ్యాక్టీరియాను 200 కిలోల సేంద్రీయ ఎరువుతో కలిపి దుక్కిలో కానీ విత్తనం వేసేటప్పుడు కానీ సాళ్లలో పడేటట్లు వేసుకోవాలి. ఈ ఎరువు భూమిలోని మొక్కలకు లభ్యం కాని రూపంలో ఉన్న భాస్వరంలను లభ్యమగు రూపంలోకి మార్చి మొక్కలకు అందుబాటులోకి తీసుకొస్తాయి.
అదంతా బాగానే ఉంది, కానీ మరి పంటలకు ఎరువులు ఎలా వేసుకోవాలి సంతోష్?
ఎకరాకు 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులు ఆఖరి దుక్కులో వేసుకోవాలి. అనగా 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల DAPని వాడాలి. వరి తర్వాత మాగాణిలో విత్తుకున్నప్పుడు ఎరువులు వేయడం వీలు పడదు. అవసరం మేరకు పోషకాలను పైపాటుగా పిచికారీ ద్వారా అందించాలి. భూసార పరీక్ష ఆధారంగా సిఫారసు చేసిన మేరకే రసాయన ఎరువులను వేయాలి.
మరి నాదొక ప్రశ్న సంతోష్, ఈ మధ్య పంటల్లో కలుపు బాగా వస్తుందని విన్నా, మరి ఈ పంటలో కలుపు ఎలా నివారించాలి?
ఆ మంచి ప్రశ్న ఆద్య, చెప్తున్నా విను. పెండి మెథాలిన్ 30% ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు నీటిలో కలిపి విత్తిన వెంటనే కానీ మరుసటి రోజు కానీ పిచికారీ చేయాలి. ములకెత్తిన తర్వాత అయితే పైరు విత్తిన 20 రోజులలో వెడల్పాకు కలుపు నివారణకు ఇమాజిత పైర్ 300 మిల్లీలీటర్లు ఎకరాకు లేదా గడ్డిజాతి కలుపు నివారణకు ఎకరాకు 400 మిల్లీలీటర్ల క్విజలోపాల్ ఈథైల్ టర్గా సూపర్ పిచికారీ చేయాలి. ఈ కలుపు మందులు పిచికారీ చేసేటప్పుడు నేలలో తగు తేమ ఉండేలా చూసుకోవాలి.
ఓహో మరి సంతోష్, వానాకాలంలో వరిమాగాణంలో యాసంగి పెసర విత్తుకున్నప్పుడు కలుపు నివారణకు ఎలా సంతోష్? మరి
వానాకాలం వరి అడుగులలో విత్తనం చల్లిన 21 నుండి 28 రోజుల మధ్య ఫినాక్సిప్రాప్ ఈథైల్ 250 మిల్లీలీటర్లు లేదా సైలోపాప్ బ్యూటైల్ 300 మిల్లీలీటర్లు వేసుకోవాలి. వెడల్పాపుకు లేదా బంగారు తీగ కలుపు నివారణకు ఇమాజిత పైర్ ఎకరానికి 300 మిల్లీలీటర్లు వేసుకోవాలి. 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. విత్తిన 25 రోజుల వరకు పైరులో కలుపు లేకుండా చూసుకోవాలి.
అట్లనా సంతోష్, మరి అవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈ పంటకు ఎన్ని నీళ్లు కావాలి? మళ్ళీ ఎట్లా పెట్టాలిరా వాటికి?
తా చెప్తున్నా వినరా కృష్ణ, పెసరా మినుము వానాకాలంలో వర్షాధారంగా పండిస్తారు. బిట్ట పరిస్థితుల్లో అవసరం మేరకు కీలక దశల్లో 1-2 తడులు ఇచ్చినచో మంచి దిగుబడులు సాధించవచ్చు. యాసంగి వేసవిలో నీటిపారుదల క్రింద పండిస్తారు. సాధారణంగా పంటకాలానికి 300-450 మిల్లీమీటర్ల నీరు అవసరం ఉంటుంది.
అవును సంతోష్, మరి ఈ పంటలో ఏమైనా సూక్ష్మ పోషకాల లోపాలు ఉంటాయా?
ఆ ఉంటాయి ఆద్య. జింకు ఇనుము లోపాలు ఈ పంటలో మనం చూసుకోవచ్చు. అదే జింకు లోపం చూసుకున్నట్లయితే ఎదుగుదల లోపించడం, పుట్టి ఆకులు ఏర్పడడం, కనుపుల మధ్య దూరం తగ్గడం, ఆలస్యంగా పూతకు రావడం గమనించవచ్చు. అదేవిధంగా ఇనుము లోపం చూసుకున్నట్లయితే లేత ఆకులలో ఈనెల మధ్య పత్రహరితాన్ని కోల్పోయి పసుపు రంగు లేదా తెలుపు వర్ణం వస్తుంది.
అవునురా సంతోష్, మరి పురుగులేని పంట లేదు అంటారు కదా, ఈ పంటలో ఏమైనా పురుగులు ఆశిస్తాయారా? మరి
అన్ని పంటల్లాగే ఈ పంటలో కూడా పురుగులు ఆశిస్తాయరా? చిత్త పురుగులు, పొగాకు లద్దె పురుగు, తెల్లదోమ, తామర పురుగులు, మారుకామచ్చల పురుగు, శనగపచ్చ పురుగు, కాండపు ఈగ, ఇది ఎక్కువగా మినుములు ఆశిస్తుందిరా.
ఏం రోగి ఇవన్నీ పురుగులు అంటాను, మరికి చిత్త పురుగులు ఎప్పుడు ఆశిస్తాయరా? ఇదేదో విచిత్రంగా ఉన్నది.
మొక్కలకు తొలి దశలోనే ఎక్కువగా ఆశిస్తాయి, దీనివల్ల మొక్కలు చనిపోతాయి. ఇది దుక్కి సరిగా తయారు కానప్పుడు ఈ పురుగు తాకిడి ఎక్కువగా ఉంటుందిరా కృష్ణ.
అవునారా, మరి ఏ మందు పిచికారీ చేయాలరా దీనికి?
క్లోరిపైరిపాస్ 20% ఈసీ 2.5 మిల్లీలీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలరా కృష్ణ.
అవునారా సంతోష్, మరి లద్దె పురుగు సంగతి ఏంటిరా, దాని గురించి కూడా చెప్పురా.
ఈ పురుగులు ఆకుల్లోని పచ్చని పదార్థానికి గోకి తినడం వల్ల ఆకులు జల్లెడగా మారి తెల్లగా కనిపిస్తాయి. ఆకులకు రంధ్రాలు చేసి ఆకులను పూర్తిగా గాను పువ్వులను పిందెలను కూడా తింటాయి. ఈ పురుగు రాత్రిపూట ఎక్కువగా తింటూ పగలు మొక్కల మొదళ్లలోనూ భూమి నెర్రల్లోని చేరుతాయి.
అవునారా, మరి ఈ పురుగులన్నింటినీ ఎట్లారా అరికట్టడం?
ఆ మంచి ప్రశ్న కృష్ణ, చెప్తున్నా విను. పురుగు ఉధృతి అధికంగా ఉన్నప్పుడు పొలంలో ఎర్రముద్దల్ని వెదజల్లాలి. ఎకరానికి క్లోరిపైరిపాస్ 20% ఈసీ 500 మిల్లీలీటర్లు లేదా కార్బరిల్ 50% డబ్ల్యూపి 550 గ్రాములు, 5 కిలోల తవుడు, 1/2 కిలో బెల్లం సరిపడే నీటిలో కలిపి చిన్న ఉండలుగా చేసి సాయంకాలం సమయంలో వెదజల్లాలి.
కానీ ఈ తెల్లదోమ సంగతేలా? ఈ మధ్య రైతుల్ని బాగా పీడిస్తుంది కదా, దాన్ని అరికట్టడం ఎలా సంతోష్?
మంచి ప్రశ్న అడిగావు ఆద్య. ఆకుల్లోని రసాన్ని పిలుస్తాయి ఈ తెల్లదోమ. అంతేకాక ఎల్లో మొజాయిక్ వైరస్ అనే వ్యాధిని కూడా వ్యాపింపజేస్తుంది.
ఓహో అవునారా సంతోష్, సరే మరి పురుల సంగతి బాగా చెప్పావులే గాని మళ్ళా తెగుల సంగతి ఏంట్రా?
ఓ నేను మర్చిపోయానురా ఈ సంగతి, భలే గుర్తు చేసావురా శేషి. చెప్తున్నా విను, ఈ పంటలకు తెగుళ్ళు కూడా పడతాయి. పల్లాకు తెగుళ్ళు అంటే ఎల్లో మొజాయిక్ తెగుళ్ళు, ఎండు తెగుళ్ళు, పక్షికన్ను తెగుళ్ళు, సెర్కోస్పోరా ఆకుమచ్చ తెగుళ్ళు, బూడిద తెగుళ్ళు, బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగుళ్ళు, ఆకుముడత తెగుళ్ళు, దీన్నే మొవ్వుకుళ్ళు తెగులు అని కూడా అంటారు. ఇలాంటి తెగుళ్ళు ఈ పంటలకు ఆశిస్తాయి.
అవునారా సంతోష్, మొన్న నేను రచ్చబండకడ కూసున్నప్పుడు ఈ పల్లాకు తెగులు ఎక్కువగా ఆశిస్తాయి అని విన్నారా, మరి దాని సంగతి ఏంటిరా?
ఆ అవునరా కృష్ణ, ఈ పల్లాకు తెగులు కూడా ఈ పంటలో ఎక్కువగా ఆశిస్తుంది. తొలుత లేత ఆకులపై లేత పసుపు మచ్చలు ఏర్పడి ఆ తర్వాత నిండు పసుపు రంగు మారతాయి. పసుపు మరియు ఆకుపచ్చ మచ్చల ఆకులకు కనబడును. ఆ తర్వాత కాయలపైన కూడా మచ్చలు ఏర్పడి గింజ కట్టకుండా తయారవుతుంది. తెగులు ఆశించిన మొక్కలు ఆలస్యంగా మొగ్గ తొడిగి పూత కాత తక్కువగా ఉండును. ఈ వైరస్ తెల్లదోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది.
కానీ ఈ తెగుళ్ల నివారణ ఎలా చేయాలి సంతోష్?
ఈ తెగుళ్ళు తెల్లదోమల ద్వారా వ్యాప్తి చెందుతాయి కదా, ఈ తెల్లదోమ నివారణకు 1 లీటర్ నీటికి డైమిథోయేట్ 30% ఈసీ 2 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకోవాలి. తెగులు సోకిన మొక్కలను తొలి దశల్లోనే గమనించిన వెంటనే పీకి కాల్చివేయాలి.
ఓహో అవునారా సంతోష్, సరే గాని కష్టపడి ఈ పంటని పండించామనుకో మరి కోతకి ఎప్పుడు వస్తుందిరా?
సాధారణంగా పూత దశ నుండి 30-40 రోజులకు, పెసర 40-50 రోజులకు మినుము పరిపక్వతకు చేరుకుంటుందిరా శశి.
ఓహో అవునారా, మరి సరే గాని దానిని గుర్తుపట్టడం ఎట్లారా పరిపక్వ దశకు వచ్చిందని?
కాయలు మొదట పసుపు రంగుకు ఆ తర్వాత నలుపు రంగుకు మారతాయి. ఆకులు పసుపు వర్ణం దాల్చి నిదానంగా ఎండిపోతాయి.
ఇదంతా బాగానే చెప్పావు గాని సంతోష్, కొస్తాకరకు ఆ పంట జాగ్రత్తలు ఎలా తీసుకోవాలో కూడా చెప్పు.
ఈ పంట కోసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. మనుషుల ద్వారా కోసిన మినుము పంట కాండం ఆకులు ఉండే వరకు పొలంలో చిన్న కుప్పలుగా వేసి 2-3 రోజులు ఎండిన తర్వాత జాగ్రత్తగా నూర్పిడి చేసి కళ్ళంపై కానీ టార్పలిన్ ఉపయోగించి కర్రలతో కొట్టి లేదా ట్రాక్టర్తో తొక్కించి లేదా నూర్పిడి యంత్రం ఉపయోగించి నూర్పిడి చేయవలెను.
ఓహో అవునారా?
శుభోదయం డాక్టర్ గారు.
శుభోదయం అండి.
డాక్టర్ గారు, ఈ రోజుల్లో మనం చాలా ఎక్కువ చూసే ఎముకలకి సంబంధించిన సమస్యలు.
అవును, వయస్సుతో సంబంధం లేకుండా చిన్న నుండి పెద్దవారి వరకు చాలామంది ఎముకల సమస్యలతో బాధపడుతున్నారు.
అసలు దీనికి కారణం ఏమిటి డాక్టర్ గారు?
కారణం అంటే వివిధ ఆహార పద్ధతులు మరియు తీసుకునే ఆహారంలో సరిపడ కాల్షియం లేకపోవడమే దీనికి అసలైన కారణం.
అసలు కాల్షియం మన ఎముకల ఆరోగ్యానికి ఎలా ముఖ్యమైనది డాక్టర్?
మనం తినే ఆహారాలలో వివిధ రకాల విటమిన్లు, మినరల్లు మరియు ఇతర ముఖ్యమైన పోషకాలు మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. మన ఎముకలను దృఢంగా ఉంచడంలో సహాయపడటానికి మనం ముఖ్యంగా కాల్షియం పోషకాలను తగినంతగా పొందాలి.
డాక్టర్, అసలు కాల్షియం మన ఎముకలకి ఏం చేస్తుంది?
మంచి ప్రశ్న. ఇది అందరూ తెలుసుకోవలసిన సమాచారం. కాల్షియం ఒక ఖనిజం. మన శరీరంలో ఐరన్ మరియు మెగ్నీషియం వంటి అనేక రకాల ఖనిజాలు ఉంటాయి. కానీ శరీరంలో అత్యంత సమృద్ధిగా ఉండే ఖనిజం కాల్షియం.
మరి దీనికి ఎందుకు ఇంత ప్రాధాన్యత డాక్టర్?
మన ఎముకలు పాక్షికంగా కాల్షియం లవణాలు మరియు ముఖ్యంగా కాల్షియం ఫాస్ఫేట్తో తయారు చేయబడ్డాయి. కాల్షియం ఫాస్ఫేట్ ఎముకలను గట్టిపరుస్తుంది మరియు బలపరుస్తుంది.
మరి మన శరీరానికి కాల్షియం ఎలా అందుతుంది డాక్టర్?
మన శరీరాలు కాల్షియం తయారు చేయలేవు. ఎముకలు మరియు దంతాలను బలంగా నిర్మించడానికి మరియు వాటిని ఆరోగ్యంగా ఉంచడానికి మనం ఆహారం మరియు పానీయాల నుండి కాల్షియంను పొందాలి.
మరి మనం తీసుకునే ఆహారం ద్వారా కాల్షియం సరిపోకపోతే ఏం చేయాలి డాక్టర్?
అవసరమైనప్పుడు సప్లిమెంట్లు తీసుకోవాలి. మనం పడితే ఆరోగ్యకరమైన ఎముకలు విరిగిపోయే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది.
డాక్టర్, తగినంత కాల్షియం లేకుండా మన ఎముకలకి ఏం జరుగుతుంది?
కాల్షియం బలమైన ఎముకలను నిర్మించడం కంటే ఎక్కువే చేస్తుంది. ఇది మన కండరాలు, గుండె మరియు నరాలు సరిగ్గా పనిచేయడానికి కూడా సహాయపడుతుంది.
అవునా, ఎలా డాక్టర్?
మనం తీసుకునే ఆహారంలో తగినంత కాల్షియం లభించకపోతే మన శరీరం మనకు అవసరమైన కాల్షియంను ఎముకల నుండి తీసుకుంటుంది.
ఇది సరిపడా లేకపోతే ఏం జరుగుతుంది డాక్టర్?
ఒకవేళ సరిపడ కాల్షియం లేకపోతే అది ఎముకలను బలహీనపరుస్తుంది మరియు బోలు ఎముకల వ్యాధి అనే ప్రమాదాన్ని పెంచుతుంది.
బోలు ఎముకల వ్యాధి అంటే ఏంటి డాక్టర్?
బోలు ఎముకల వ్యాధి అనేది ఎముకలను బలహీనంగా మరియు పలుచగా చేసే వ్యాధి. బోలు ఎముకల వ్యాధి ఉన్నవారికి పగుళ్ళు అంటే విరిగిన ఎముకలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
అవునా డాక్టర్? మనకి ఎంత కాల్షియం అవసరం ఉంటుంది?
ప్రతి వ్యక్తికి అవసరమైన కాల్షియం మొత్తం వారి వయస్సు మరియు లింగంపై ఆధారపడి ఉంటుంది. వారి ఎముకలను బలంగా మరియు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రతిరోజు ఎంత కాల్షియం అవసరమో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
మనకు ఎంత కాల్షియం కావాలి అనే వివరాలు మీరు ఒకసారి చెప్పండి డాక్టర్.
సరే, ఒకవేళ శిశువు వయస్సు 0 నుండి 6 నెలలు ఉంటే 200 మిల్లీగ్రాములు ఒక రోజుకు చొప్పున తీసుకోవాలి. శిశువుల వయస్సు 6 నుండి 12 నెలల వరకు ఉంటే రోజుకు 260 మిల్లీగ్రాములు తీసుకోవాలి. 1 నుండి 3 సంవత్సరాల పిల్లలు రోజుకు 700 మిల్లీగ్రాములు తీసుకోవాలి. 4 నుండి 8 సంవత్సరాల పిల్లలు రోజుకు 1000 మిల్లీగ్రాములు తీసుకోవాలి. 9 నుండి 18 సంవత్సరాల పిల్లలు రోజుకు 1300 మిల్లీగ్రాములు తీసుకోవాలి. 50 ఏళ్ళు పైబడిన మహిళలు మరియు 70 ఏళ్ళు పైబడిన పురుషులు రోజుకు 1200 మిల్లీగ్రాములు తీసుకోవాలి. పురుషులు 51 నుండి 70 సంవత్సరాల వయస్సు గలవారైతే 1000 మిల్లీగ్రాములు తీసుకోవాలి. గర్భిణి మరియు పాలిచ్చే మహిళలు రోజుకు 1300 మిల్లీగ్రాములు తీసుకోవాలి.
మరి ఏ ఆహారంలో కాల్షియం లభిస్తుంది డాక్టర్?
కాల్షియం యొక్క ఉత్తమ ఆహార వనరులు పాలు, జున్ను మరియు పెరుగు వంటి ఇతర పాల ఉత్పత్తుల ద్వారా తీసుకోవచ్చు. మరియు కాల్షియం యొక్క ఇతర ఆహార వనరులు చేపలు, ఆకుపచ్చని కూరగాయలు, టోఫు, చిన్న చేపలు లాంటి ఆహార వనరులలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది.
మరి ఈ కాల్షియం లోపం ముఖ్యంగా ఎవరిలో ఎక్కువ ఉంటుంది డాక్టర్?
వివిధ టాబ్లెట్లు వాడేవారిలో, చిన్న పిల్లలలో, రుతువిరతి గల మహిళలలో, శాకాహారులలో హైపోపారాథైరాయిడిజం ఉన్న వ్యక్తులలో కాల్షియం లోపం అనేది ఎక్కువగా చూడవచ్చు.
ఈ కాల్షియం లోపం మనలో ఉంది అని మనం ఎలా గుర్తించగలం డాక్టర్?
కాల్షియం లోపం మనలో ఉందని తెలియజేయడానికి మన శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి, వాటి ద్వారా తెలుసుకోవచ్చు. లేదా ముందస్తుగా తెలుసుకోవాలంటే దగ్గరి ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నా తెలిసిపోతుంది.
మన శరీరంలో కనిపించే ఆ లక్షణాలు ఏంటి డాక్టర్?
కాళ్ళు తిమ్మిర్లు రావడం, కాళ్ళు వంకర పడిపోవడం, కండరాళ్ల నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, జలదరింపులు రావటం, మోకాళ్ళ నొప్పులు, త్వరగా అలసిపోవడం, నిద్ర రాకపోవడం, కళ్ళు తిరగడం, అలాగే మన చర్మం అనేది ఎండిపోయినట్టుగా ఉండడం, జుట్టు ఎండిపోవడం, పళ్ళు మరియు చిగుళ్ళ సమస్యలు రావడం అనేది అత్యధికంగా ఉండే లక్షణాలు.
ఆహార పదార్థాల్లో ఉన్న కాల్షియం సరిపోకపోతే అప్పుడు ఏం చేయాలి డాక్టర్?
ఒకవేళ సరిపడ కాల్షియం లేకపోతే ఇంతకు ముందు చెప్పినట్టే కాల్షియం సప్లిమెంట్లను తీసుకోవాలి.
మరి ఆ కాల్షియం సప్లిమెంట్స్ ఎలా తీసుకోవాలి డాక్టర్?
మీ దగ్గరలో ఉన్న ఆసుపత్రిలో మీ కాల్షియం లెవెల్లు తెలుసుకున్న తర్వాత డాక్టర్లు ఎంత కాల్షియం లోపం ఉందో చూసి మీకు కాల్షియం టాబ్లెట్లు ఇస్తారు.
మరి ప్రతి ఒక్కరూ కాల్షియం సప్లిమెంట్లు తీసుకోవడం అవసరమే అంటారా డాక్టర్?
లేదు లేదు, అందరికీ కాల్షియం సప్లిమెంట్లు అవసరం లేదు. చాలామందికి సమతుల్య ఆహారంలో అవసరమైన కాల్షియం అందుతుంది, కానీ కొన్ని సందర్భాల్లో మాత్రమే ఈ సప్లిమెంట్లు అనేది అవసరం, అది కూడా కాల్షియం తక్కువగా ఉన్నవారికి మాత్రమే.
డాక్టర్, మరి ఈ సప్లిమెంట్లు తీసుకునే క్రమంలో ఒకవేళ ఎవరైనా అధికంగా తీసుకుంటే మరి దాని పరిణామాలు ఏంటి డాక్టర్?
అతి అనేది ఏదైనా విషమే. అధిక కాల్షియం తీసుకోవడం వల్ల కిడ్నీల్లో రాళ్ళు రావడం, ఇతర ఖనిజాలు తగ్గిపోవడం, గుండె సంబంధిత సమస్యలు మరియు ఇంకా వేరే సమస్యలు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
డాక్టర్, అసలు ఈ కాల్షియం మన శరీరంలో ఎలా నిలువగా ఉంటుంది?
మనకు ఆహారం ద్వారా కాల్షియం అనేది లభిస్తుంది. అలా మనం తీసుకున్న కాల్షియంలో 99% ఎముకలలో మరియు పళ్ళల్లోనే నిలువ ఉంటుంది. మిగిలిన ఆ 1% రక్తంలో, కండరాల్లో మరియు ఇతర ఖనిజాలలో ఉంటుంది.
మరి వాళ్ళు ఎలా సమృద్ధి పరచవచ్చు డాక్టర్?
సరైన ఆహారం, సరిపడ కాల్షియం, ఎక్కువసేపు నడవడం, వ్యాయామం చేయడం అనేది చాలా అవసరం. వ్యాయామం
కాల్షియం లోపంపై ఎలాంటి అభివృద్ధి చూపుతుంది డాక్టర్?
సరైన వ్యాయామం, మరీ ముఖ్యంగా ఎముకలను బలపరిచే వ్యాయామాలు శరీరంలో కాల్షియం స్థాయిలను మెరుగుపరిచి ఎముకల సంద్రాలను పెంచుతుంది.
మీరు ఏదైనా ప్రత్యేక
వ్యాయామాలు
తెలియజేస్తారా డాక్టర్?
ప్రత్యేకంగా అంటూ ఏదీ ఉండదు, కానీ వాకింగ్ అంటే చురుకైన నడక, జాగింగ్ లేదా రన్నింగ్, మెట్లు ఎక్కడం దిగడం, టెన్నిస్ లేదా బ్యాడ్మింటన్ వంటి ఆటలు ఆడడం చేయాలి. అలా కాకుండా వారానికి కనీసం 150 నిమిషాలు మితమైన వ్యాయామం చేయాలి మరియు 170 నిమిషాల వరకు కష్టమైన వ్యాయామాలు చేయాలి.
చివరగా మీరు దీని గురించి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా డాక్టర్ గారు?
కాల్షియం మన ఎముకల బలానికి మరియు శారీరక ఆరోగ్యానికి కీలకమైన పాత్ర పోషిస్తుంది. సరైన పరిమాణంలో కాల్షియం తీసుకోవడం ద్వారా ఎముకలు, పళ్ళు బలంగా ఉంటాయి. పిల్లల నుండి పెద్దల వరకు కాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా ఇంతకు ముందు చెప్పినట్లుగా ప్రత్యేక ప్రజలు ఇంకా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం అందరికీ ఆనందం. కాల్షియం సరిపడా తీసుకోండి, బలంగా ఉండండి.
చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు. ఈ సమాచారం ద్వారా ఎంతో మంది అవసరమైన వారు వారి ఆరోగ్యం కోసం ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను.
గత వారం అడిగిన మొదటి ప్రశ్న,
కాండం కుళ్ళు తెగులు సోకటానికి కారణమైన సిద్ధ బీజాలు నేలలో ఎన్ని నెలలు ఉంటాయి? ఏ 6 నుండి 9 నెలలు, బి 1 నుండి 2 సంవత్సరాలు. సరైన సమాధానం ఏ 6 నుండి 9 నెలలు.
గత వారం అడిగిన రెండవ ప్రశ్న,
పాముపుడ తెగులు నివారణకు ఏ మందు పిచికారీ చేయాలి? ఏ హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, బి కార్బోఫ్యూరాన్ 2 గ్రాములు లీటర్ నీటికి. సరైన సమాధానం ఏ హెక్సాకోనజోల్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి.
రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపించిన వారి పేర్లు: హైదరాబాద్ దోమలగూడ నుండి డాక్టర్ ఎస్ స్వరూప, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతుకుంట మండలం నుండి గంగు మహేందర్ నాగలక్ష్మి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతుకుంట మండలం నుండి టాంగ మల్లయ్య గౌరవ్వ, రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి గంగు దేవరాజు లక్ష్మి, రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచ గ్రామం నుండి గంగు హనుమాన్లు లక్ష్మి, ఖమ్మం జిల్లా సత్తుపల్లి నుండి కృష్ణమూర్తి శకుంతల శివాన్వి, కరీంనగర్ జిల్లా రుక్మాపూర్ నుండి ఆర్మీ కిషోర్ కుమార్ లలిత రవిత్రిణి జస్విత, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామాపురం నుండి కట్ల రాజేశం సరోజిని మాయా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామాపురం గ్రామం నుండి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోషిణి, నిజామాబాద్ జిల్లా నుండి నాగనాథ్ గుప్తా గోదావరి గుప్తా, హైదరాబాద్ మణికొండ నుండి శ్రీమతి ఝాన్సీ కర్రీ. మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపించిన వారి పేర్లు: హైదరాబాద్ బాచుపల్లి నుండి మాధవీలత వేలమూరి, నాగరాజకుమారి రాళ్లబండి.
చేను కబుర్లు శ్రోతలకు ఈ వారం ప్రశ్నలు.
మొదటి ప్రశ్న:
ఈ పెసరా మినుము పంటకు కావలసిన విత్తన మోతాదు ఎకరానికి ఎంత? ఆప్షన్ ఏ 6 నుండి 8 కిలోలు, ఆప్షన్ బి 8 నుండి 10 కిలోలు.
ప్రశ్న మరొకసారి విందాం.
ఈ పెసరా మినుము పంటకు కావలసిన విత్తన మోతాదు ఎకరానికి ఎంత? ఆప్షన్ ఏ 6 నుండి 8 కిలోలు, ఆప్షన్ బి 8 నుండి 10 కిలోలు. రెండవ ప్రశ్న: ఈ పంటల్లో వచ్చే పల్లాకు తెగులు అంటే ఎల్లో మొజాయిక్ వైరస్ను వ్యాప్తి చెందించే పురుగు ఏది? ఆప్షన్ ఏ తెల్లదోమ, ఆప్షన్ బి తామర పురుగులు.
ప్రశ్న మరొకసారి విందాం.
రెండవ ప్రశ్న: ఈ పంటల్లో వచ్చే పల్లాకు తెగులు అంటే ఎల్లో మొజాయిక్ వైరస్ను వ్యాప్తి చెందించే పురుగు ఏది? ఆప్షన్ ఏ తెల్లదోమ, ఆప్షన్ బి తామర పురుగులు.
చేను కబుర్లు శ్రోతలు, ఒక నెంబరు నుండి 2 పేర్లు మాత్రమే ఎస్ఎంఎస్ చేయవలసిందిగా కోరుచున్నాము. గతవారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరైన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సరైన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9154921220 నెంబర్కి ఎస్ఎంఎస్ చేయవలసిందిగా కోరుచున్నాము. ఫోన్ నంబర్ మరొకసారి 9154921220. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లు కార్యక్రమంలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు.
PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధునిక వ్యవసాయ సాంకేతిక సలహాలు, పంటల సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర సస్యరక్షణ, రైతు ఆదాయ రెట్టింపు మార్గాలు, పంట ఉత్పత్తులకు విలువలు జోడించడం, వ్యవసాయ యాంత్రీకరణ, రైతుల విజయ గాథలు, రైతు స్థాయిలో నూతన ఆవిష్కరణలకు సంబంధించిన ప్రామాణిక వీడియోలను PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్ ద్వారా ఉచితంగా వీక్షించవచ్చును. దీనికోసం రైతులు వారి స్మార్ట్ ఫోన్లలో యూట్యూబ్ ఛానల్ను ఓపెన్ చేసి PJTSAU స్పేస్ అగ్రికల్చరల్ స్పేస్ వీడియోస్ అని టైప్ చేసి దాని తరువాత వీడియోస్ మీద క్లిక్ చేసి ఆ తరువాత ప్రతి రైతు సబ్స్క్రిప్షన్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసిన ఎడల ఇందులో సభ్యులుగా నమోదవుతారు. దాని పక్కనే ఉన్న గంట ఆకారంలోని ఐకాన్ మీద నొక్కిన ఎడల ఛానల్లో కొత్త ప్రోగ్రాం పెట్టిన ప్రతిసారి మీ మొబైల్కు నోటిఫికేషన్ వస్తుంది. కావున రైతు సోదరులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు మరియు విద్యార్థులు ఈ యూట్యూబ్ ఛానల్లో సభ్యులుగా నమోదు కావాలని, తద్వారా వ్యవసాయంలో అధిక నికర ఆదాయం పొందగలరని ఆశిస్తున్నాము.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.